ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితికి సంబంధించి మన దేశానికి సమగ్రమైన వ్యూహం సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. సరిహద్దు భద్రత గురించి మన దేశంలో గతంలో లేని స్పష్టతను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం జరుగుతున్న టెస్ట్ సిరీస్లో రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా భారత్ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. పురుషుల ఏషియా కప్ అండర్-19 క్రికెట్ ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్ను ఓడించి కప్పు గెలుచుకుంది. పశ్చిమాసియా ప్రాంతం భారత్కు ఆర్థికంగా వ్యూహాత్మకంగా ఉన్న ప్రయోజనాలకు కీలక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. పశ్చిమాసియాలో పరిస్థితికి సంబంధించి భారత్కు ఒక సమగ్ర వ్యూహం ఉందని మనామ డైలాగ్ సదస్సులో ఆయన స్పష్టం చేశారు. డైలాగ్ ముగింపు ప్లీనరీ సదస్సులో మాట్లాడుతూ మన విదేశాంగ మంత్రి, భారత్ గల్ఫ్ సహకార సమితి జీసీసీ ఇరాన్ ఇరాక్ దేశాలతో వార్షికంగా 17,000 కోట్ల నుంచి 18,000 కోట్ల డాలర్ల వరకు వాణిజ్యం నిర్వహిస్తోందని, మెడిటరేనియన్ దేశాలతో 800 నుంచి 900 కోట్ల డాలర్ల మేరకు వార్షిక వాణిజ్యం ఉంటుందని తెలియజేశారు. గల్ఫ్ ప్రాంతంలో 1 కోటి మందికి పైగా భారతీయులు, మెడిటరేనియన్ దేశాల్లో 500,000 మంది భారతీయులు ఉండడంతో భారత పశ్చిమ దేశాల మధ్య ఒక ముఖ్యమైన మానవ వారధి ఉందని, ద్వైపాక్షిక సంబంధాల్లో ఆర్థిక పెరుగుదలకు వారు గణనీయంగా తోడ్పడుతున్నారని జయశంకర్ చెప్పారు. భారత్కు భవిష్య ఇంధన భద్రత, ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా వంటి రంగాల్లో ఆ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోందని విదేశాంగ మంత్రి చెప్పారు. సంప్రదాయ ఇంధన వనరులతో పాటు ఎరువుల దిగుమతి విషయంలో భారత వ్యవసాయ రంగానికి పశ్చిమాసియా ప్రాంతం కీలకమని, సాంకేతిక పరిజ్ఞానం పెట్టుబడి సహకారంలో కూడా ముఖ్యమైన భాగస్వామి అని డాక్టర్ జయశంకర్ చెప్పారు. ప్రాంతీయ సముద్ర భద్రత, వ్యూహాత్మక సముద్ర జలాల్లో భారత నౌకాదళం యూనికి, అంతర్జాతీయ భద్రతా చర్యల్లో భారత్ భాగస్వామ్య విషయాల్లో కూడా పశ్చిమాసియా కీలకమని ఆయన అన్నారు. భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ను ఇటీవల G20 శిఖరాగ్ర సదస్సులో ప్రకటించిన విషయం చెబుతూ ఆయన, అనేక ఇతర పథకాలతో కలిసి అట్లాంటిక్ సముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు ఒక సమగ్ర కనెక్టివిటీ ఏర్పడుతుందని జయశంకర్ తెలియజేశారు. రానున్న సంవత్సరాల్లో భారత్ దాదాపు 4 ట్రిలియన్ డాలర్ల అర్థవ్యవస్థగా ఆవిర్భవించి ఈ దశాబ్దంలోనే రెట్టింపు కావడంతో పశ్చిమాసియాతో సంబంధాలు మరింత కీలకమవుతాయని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా తెలియజేశారు. గత 6 దశాబ్దాలుగా మన దేశంలో సరిహద్దు భద్రతలో మొదటి వరుసను పటిష్టం చేసేందుకు సరిహద్దు భద్రతా దళం BSF ఎంతగానో కృషి చేస్తోందని, ధైర్యం, సాహసం, త్యాగం ప్రాతిపదికలుగా ఈ పని జరుగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జోధ్పూర్లో సరిహద్దు భద్రతా దళం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా, 1965 నుంచి తూర్పు పశ్చిమ సరిహద్దులను పదిలీ చేయడంలో BSF ఎంతగానో కృషి చేసిందని చెప్పారు. సరిహద్దు భద్రతతో పాటు చొరబాటును నివారించడం, నకిలీ నోట్ల చలామణి, వామపక్ష తీవ్రవాద సమస్యలను కూడా ఎదుర్కోవడంలో BSF ఎంతగానో తోడ్పడిందని ఆయన చెప్పారు. సరిహద్దు భద్రతా దళం లేదే మన దేశంలో పెరుగుతున్న భద్రతా అవసరాలు తీర్చడం అసాధ్యమని, అందువల్ల 25 బెటాలియన్లతో ప్రారంభమైన BSF ను నిరంతరం విస్తరిస్తున్నామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. మన దేశ భద్రతకు సంబంధించిన విధానం అనేక దశాబ్దాల పాటు అనిర్వచనీయంగా, అస్పష్టంగా ఉందని, మోదీ ప్రభుత్వం మునుపెన్నడు లేని స్థాయిలో సరిహద్దు భద్రతకు స్పష్టత తీసుకువచ్చిందని అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మన దేశ భద్రతా పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పొచ్చిందని, సరిహద్దు వద్ద మౌలిక సదుపాయాలను పటిష్టపరిచి ప్రతి ఏడాది బడ్జెట్లో కేటాయింపులు పెంచామని అమిత్ షా అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు వైబ్రెంట్ విలేజ్ పథకం ప్రారంభించడం ద్వారా సరిహద్దు గ్రామాల పౌరులకు గౌరవం, ఉపాధి, మౌలిక సదుపాయాలు, భద్రత లభించేలా చూస్తున్నామని, ప్రయోగ ప్రాతిపదికన 3,000 గ్రామాల్లో ఈ పథకాన్ని ప్రారంభించామని అమిత్ షా చెప్పారు. అంతకుముందు BSF కవాతును తిలకించిన కేంద్ర హోంమంత్రి జవాన్లకు శౌర్య పురస్కారాలు, పోలీస్ సేవా పథకాలు ప్రదానం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మెరుగైన కనెక్టివిటీ, డిజిటల్ సమానత్వం, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి ద్వారా పెరుగుదల సాధిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వికసిత్ భారత్ దార్శనికతకు కీలకమైన ఈశాన్య ప్రాంతం అనే శీర్షికన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాసిన పత్రికా వ్యాసం గురించి ఈరోజు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి అష్టలక్ష్మి మహోత్సవం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈశాన్య ప్రాంతాల్లో జౌళి, పర్యాటక అవకాశాలు, సంప్రదాయ హస్తకళల గురించి చెప్తూ ఆయన, న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న 3 రోజుల అష్టలక్ష్మి మహోత్సవం వీటికి ఒక వేదిక కల్పించిందని, 250 మంది వృత్తి కళాకారులు తమ చేనేతలు, వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తులు, హస్తకళలను ప్రదర్శించారని మోదీ తెలియజేశారు. తెలంగాణ శాసనసభ శాసనమండలి శీతాకాల సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 పూర్తయిన తరుణంలోనే ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం వివిధ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త 6 బిల్లుతో సహా వివిధ నూతన బిల్లులు ప్రవేశపెడతారని భావిస్తున్నారు. భూ రికార్డులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ ప్రారంభించేందుకు కొత్త 6 బిల్లు వీలు కల్పిస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిన గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు కూడా కొత్త బిల్లు అవకాశం ఏర్పరుస్తుంది. పంచాయతీరాజ్ చట్టానికి మరో 2 సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉంది. హైడ్రాకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఆర్డినెన్సుల స్థానంలో 3 కొత్త బిల్లులు ప్రవేశపెడతారని కూడా భావిస్తున్నారు. కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాలు కూడా రేపు ప్రారంభమవుతాయి. 10 ఈ సమావేశాలను బెలగావిలోని సువర్ణ సౌధంలో నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఈ విషయం తెలియజేస్తూ శాసనసభ స్పీకర్ యూటీ ఖాదర్, 3000 ప్రశ్నలు, 205 సావధాన తీర్మాన నోటీసులు, 3 ప్రైవేట్ మెంబర్ బిల్లులను ఇంతవరకు అందుకున్నట్లు తెలియజేశారు. బెలగావి కాంగ్రెస్ సదస్సు జరిగి 100 పూర్తయిన సందర్భంగా సువర్ణ సౌధాలో ఒక ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారని, మహాత్మాగాంధీ ఆ కాంగ్రెస్ సభకు అధ్యక్షత వహించారని ఆయన తెలియజేశారు. ప్రతిపక్ష బీజేపీ, జనతాదళ్ సెక్యులర్ సభ్యులు అనేక వివాదాస్పద అంశాలను ప్రస్తావించేందుకు సిద్దమవుతుండటంతో కర్ణాటక శాసనసభ సమావేశాల్లో అల్లకల్లోల పరిస్థితి నెలకొంటుందని భావిస్తున్నారు. మహారాష్ట శాసనసభ ప్రత్యేక సమావేశాల 2 రోజున ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంకర్ మిగిలిన శాసనసభ్యుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట బీజేపీ అధ్యక్షుడు చంద్రేష్ శేఖర్ భవన్కులే ఈ రోజు ప్రమాణం చేసిన వారిలో ఉండగా, ప్రమాణ స్వీకారోత్సవాన్ని అంతకు ముందు బహిష్కరించిన కాంగ్రెస్ సభ్యులు కూడా ఈరోజు ప్రమాణం చేశారు. ఇదిలా ఉండగా బీజేపీ నాయకుడు రాహుల్ నార్వేకర్ స్పీకర్ పదవికి తన నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష మహావికాస్ అగాడి కూటమి నుంచి ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో నార్వేకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతుందని భావిస్తున్నారు. పంజాబ్లో నిరసన ప్రదర్శన జరుపుతున్న రైతులు ఈవేళ ఢిల్లీకి తలపెట్టిన తమ పాదయాత్రను విరమించుకున్నారు. భవిష్య కార్యాచరణ గురించి రైతు నాయకులు చర్చించి ప్రకటిస్తారని ఆకాశవాణి జలందర్ విలేకరి తెలియజేస్తున్నారు. ఈ మధ్యాహ్నం కొంతమంది రైతులు ఢిల్లీ వైపుగా పాదయాత్ర ప్రారంభించినప్పటికీ హర్యానా పోలీసులు శంభో సరిహద్దు వద్ద వారిని ఆపివేశారని, ఢిల్లీకి వెళ్లేందుకు వారికి అనుమతి లేని కారణంగా ఆపివేశారని తెలుస్తోంది. కృష్ణవేణి సంగీత నీరాజనోత్సవం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈవేళ 3 కొనసాగింది. స్థానిక కళాకారులు భక్తి గీతాలు ఆలపించడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సంగీత శోభతో కళకళలాడింది. ఆలయ అధికారులు, ప్రధానార్చకులు, కళాకారులు ఈ సందర్భంగా సత్కరించారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవం సంగీత పర్యటనలో భాగంగా జరుగుతోంది. బార్డర్ గవస్కర్ ట్రోఫీ కోసం అడిలైడ్ ఓవర్లో జరిగిన 2 క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా భారత్ను 10 తేడాతో ఓడించింది. ఈ విజయంతో అంతకుముందు మొదటి టెస్టును భారత్ గెలుచుకోవడంతో 5 మ్యాచ్ల సిరీస్ని ఆస్ట్రేలియా సమం చేసింది. పురుషుల ఏషియా కప్ అండర్-19 క్రికెట్లో బంగ్లాదేశ్ ఫైనల్లో ఈరోజు భారత్ను ఓడించి కప్పు గెలుచుకుంది. కితన్ సారీ ఛాంపియన్ అయిన బంగ్లాదేశ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ను 59 తేడాతో ఓడించింది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితికి సంబంధించి మన దేశానికి సమగ్రమైన వ్యూహం సిద్దంగా ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. సరిహద్దు భద్రత గురించి మన దేశంలో గతంలో లేని స్పష్టతను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. మహారాష్ట శాసనసభలో స్పీకర్ ఎన్నిక జరగనుంది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం జరుగుతున్న టెస్ట్ సిరీస్లో 2 మ్యాచ్లో ఆస్ట్రేలియా భారత్ను 10 తేడాతో ఓడించింది. పురుషుల ఏషియా కప్ అండర్-19 క్రికెట్ ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్ను ఓడించి కప్పు గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.